సినిమా హ్యాపీ పండుగ. మన అందరికీ కలవ శరీరం ఉంది, ఈ శరీరాన్ని నడిపించేది మనస్సు. మనస్సు యొక్క ప్రభావం శరీరం మీద ఉంటుంది. మన పశువులున్నా, స్వార్థం ఉన్నా, ఉద్రేకం ఉన్నా, ఆవేశం ఉన్నా, కామం ఉన్నా, కోపం ఉన్నా, ఇవన్నీ మనసులో ఉంటాయి. మనిషి యొక్క శరీరాన్ని నడిపేది మనస్సు. మనస్సులో వచ్చే ప్రతి తలంపు యొక్క ప్రభావం శరీరం మీద ఉంటుంది. అంటే మనస్సు ఎటువంటి నడిపిస్తారంటే శరీరం అంటే నడుస్తుంది. ఈ శరీరం కూడా మనస్సులే. అంటే మన మనస్సులో ఎంతకాలం అయితే దోషాలు ఉంటాయో, మన మనస్సులో ఎంతకాలం అయితే వికారాలు ఉంటాయో, మన మనస్సులో ఎంతకాలం అయితే ఆకారాలు ఆకర్షణ ఉంటుందో, అంతకాలం మనకు పునర్జన్మ అవసరం. మనస్సు శరీరం లేకుండా ఉండదు. మనస్సు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఎన్ని చెప్పబడుతుందంటే మీ శరీరం లేకుండా ఉండలేదు కాబట్టి. ఇది శాస్త్రంలో చదివిన మన భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అభివృద్ధిలోకి రావాలంటే మనో నిగ్రహం అత్యంత ముఖ్యం. మనస్సుకి నిగ్రహం కలగకపోతే దానికి అంతర్దృష్టి కలగదు. దానికి అంతర్దృష్టి కలగకపోతే ఆత్మజ్ఞానం కలగదు. విషయ జ్ఞానం ఆత్మజ్ఞానం. విషయ జ్ఞానానికి మనస్సు కండిషన్లో ఉండాలి. ఆత్మజ్ఞానం సంపాదించడానికి కూడా మనస్సు కండిషన్లో ఉండాలి. ఎవరికైతే మనో నిగ్రహంలో, ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉందో, వాడు భౌతికంగానే ఆధ్యాత్మికంగానే అభివృద్ధిలోకి వస్తారు. ఉభయ కారణం. భౌతికంగా అభివృద్ధిలోకి వస్తారు, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళ శరీరం ఉన్నంతకాలం చాలా కంఫర్ట్గా ఉంటారు, కంట్రోల్లో ఉంటారు. శరీరం మరణించిన తర్వాత, శరీరం పడిపోయిన తర్వాత ఉత్తమ లోకాలకి, ఉన్నత లోకాలకి చేరుకుంటారు. ఈ రహస్యం, ఈ మర్మం, ఇదంతా మనస్సులో. మనకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి. ఈ తలంపుల యొక్క సమూహాన్ని మనస్సును మనం పిలుస్తుంటాం. అయితే మనం సత్పురుషులు సద్వాసం కనుక చేస్తే మనకి సద్వాసనలు వస్తాయి. దుష్టుల యొక్క సహవాసం చేస్తే దుర్వాసన వస్తాయి. అంటే సత్పురుష సహవాసం వల్ల మన మనస్సును మనం బాగు చేసుకోవచ్చు, మనస్సును అదుపులో పెట్టుకోవచ్చు, మనస్సును నియమించుకోవచ్చు. అంటే మన హృదయంలో మోక్షం ఉన్నప్పటికీ, మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నప్పటికీ, మనం నియమించేవాడు మన హృదయంలో ఉన్నప్పటికీ, మనకి తెలియకపోవడానికి లోపలలో వస్తూ మనం తెలియకపోవడానికి కారణం మన మనస్సు. అంటే మన అహంభావన, అంటే మన దేహగతమైన నేను, మన దేహాభిమానం. మన దేహాభిమానం వల్ల మన హృదయంలో వస్తువు మనకి తెలియటేది కానీ అక్కడ లేకపోవటం వల్ల కాదు. నిర్వాణం అంటారు విష్ణు సహస్రనామంలో. నిర్వాణం అనే ఒక మాట ఉంటుంది. నిర్వాణం భగవంతుడి పేరు నిర్వాణం. నిర్వాణం అంటే మోక్షం అని అర్థం. మనకి విషయ సుఖాలు ఎలా ఉంటాయో తెలుసు మనకి, కానీ నిర్వాణ సుఖం గురించి ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఆ నిర్వాణ సుఖం, మోక్ష సుఖం మనకి హృదయంలో వాళ్ళకి మనకి అందకపోవడానికి కారణం ఎవరో ఇతరులు కాదు, సమాజం కాదు, మన మనసులో ఉన్న దోషాలు. ఈ మనసులో ఉన్న దోషాలు తొలగించుకోవడానికి, క్షయిని పొందడానికి మనం ధ్యానానికి నడవచ్చు. ఒక్కొక్క మనస్సుకి ఒక దోషం ఉండొచ్చు. ఆ జాగ్రత్తగా పరిశోధించి జాగ్రత్తగా ఏమి ఉపయోగించుకుని ఆ దోషం ఏంటో తెలుసుకుని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది జీవిత ధన్యం, జీవిత జయం. మనం ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, రైలు మారుతాం, కారు మారుతాం, మనం తెలిసిన వారు ఇస్తే పలకిస్తే మాట్లాడుతూ ఉంటాం, కానీ మన గమ్యమైన విశాఖపట్నం మర్చిపోం. అదేవిధంగా మనం ఏ గ్రామంలో ఉన్నా, పుట్టింటి కాడ ఉన్నా, అత్తవారింటి కాడ ఉన్నా, ఈ వృత్తిలో మన దేహ ప్రారంభాన్ని బట్టి ఉద్యోగమో వ్యాపారమో ఏదైతే ఏ వృత్తిలో మనం ఉన్నప్పటికీ మనం ఆ జీవిత లక్ష్యం, ఆ జీవిత గమ్యం అనేటువంటి ఆ నిర్వాణ సుఖాన్ని పొందటం, ఆ నిర్వాణ స్థితిని పొందటం అనేటువంటి గమ్యాన్ని మనం మర్చిపోకూడదు. ఏదైతే గమ్యమో, ఏదైతే గతో, ఆ గతి మీద మన మతిని పెట్టుకుని పని చేస్తే వస్తువు మనకు దొరుకుతుంది. ఈ జన్మలోనే ఎక్కడ ఎక్కువ కాదు. అయితే సాధన ప్రయోజనం ఏంటంటే మనస్సులో ఉన్న దోషాలని, మనస్సులో ఉన్న బలహీనతల్ని తొలగించుకోవటమే సాధన యొక్క ప్రయోజనం. అందుకు భక్తి కావాలి, జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి, స్వాధ్యాయం కావాలి, మహర్షులతోటి మహాత్ములతోటి సన్నిహితమైన అనుబంధం కావాలి. ఎన్ని సమకూర్తనే కానీ మనస్సులో నా దోషం బయటకు రాదు, అది నశించం. మనసులో నా దోషాలు నశిస్తేనే కానీ వస్తువు ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కాదు, ఈ జన్మల తర్వాత కూడా ఆ వస్తువు అది దొరకదు. ధనం వల్ల దోషం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఒక మనిషికి జ్ఞానం లేకపోవచ్చు, ధనం ఉండొచ్చు. ఒక మనిషికి ధనం ఉండొచ్చు, జ్ఞానం లేకపోవచ్చు. కానీ ధనం ఇచ్చే పని ధనమే చేస్తాను, కానీ జ్ఞానం చేసే పని ధనం చేయలేదు. జ్ఞానం చేసే పని ధనం చేయలేదు, ధనం చేసే పని జ్ఞానం చేయలేదు. జ్ఞానం వల్ల వచ్చేది మోక్షం, ధనం వల్ల వచ్చేది భోగం. ఈ ధనాన్ని, మనకున్న తెలివిని, మనకున్న వివేకాన్ని, ఆ మోక్ష సుఖాన్ని అందుకోవడం కోసం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అది మనకి చేత కాకపోతే నేర్చుకోవాలి. అయితే వ్యక్తి పరిస్థితుల్లోనే, సమాజ పరిస్థితుల్లో మీకు ఒకవేళ యశస్సున్నా, మీకు ఒకవేళ ధనం ఉన్నా, ఒకవేళ ఎకడమిక్ స్టేటస్ మీకు ఉన్నప్పటికీ మీకు అవినీయం రాకుండా చూసుకోవాలి. అవినీయంకి వస్తే ఆ జీవుడు పతనం అవుతాడు. మనసులో ఏకాగ్రత, మనసులో పరిశుభ్రత, మనసులో పవిత్రత ఈ ఇహానికి కావాలి, పరానికి కావాలి. అంటే లోకంలో అభివృద్ధిలోకి రావటానికి, భౌతికంగా అభివృద్ధిలోకి రావడానికి అవసరమే, పారమార్థికంగా అభివృద్ధిలోకి రావడానికి అవసరం. ఆత్మజ్ఞానం లేకపోతే మనకి ఆత్మ సాక్షాత్కారం కాదు. ఆత్మ ఆత్మ చైతన్యము, చైతన్యం అంటే ఏమిటో అనుకోకండి. భగవంతుడు స్వరూపమే చైతన్యం, భగవంతుడి యొక్క స్వరూపమే ఆత్మ, భగవంతుడి యొక్క స్వరూపమే జ్ఞానం. భగవంతుడి అనుగ్రహం మనకు లేకుండా, భగవంతుడి దయని మనం పొందలేకపోతే, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతే, భగవంతుడికి మనం ఇష్టం కాకపోతే, భగవంతుడు మన హృదయంలో మన ప్రాణాల కంటే మన మనస్సు కంటే అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ ఆయన స్వరూపాన్ని మనకు ఇవ్వడం. భగవంతుడికి మనం ఇష్టం అవ్వాలి. ఇష్టం అవ్వాలంటే మన ఇంద్రియాన్ని జ్ఞాన సముపార్జనకు ఉపయోగించుకోవాలి. కళతో చూస్తాం, అది చూసి మనం విద్యను నేర్చుకోవాలి. మనసుతో ఆలోచిస్తాం, చదువుకుంటాం, స్వాధ్యాయం చేస్తాం, కళతో చూస్తాం, చెవులతో వింటాం. అందుకే మన పూర్వీకులు అంటూ ఉంటారు, వినైనా ఉండాలి, చూసేనా ఉండాలి. వెంటనే కూడా చేత కాని వాడికి, చూడటం కూడా చేత కాని వాడికి జ్ఞానం ఏంటని మన పూర్వీకులు అంటూ ఉంటారు. అంటే జ్ఞాన సంపాదనకి మన ఇంద్రియాలను చక్కగా ఉపయోగించుకోవాలి. సబ్జెక్టు శ్రమం చేయాలి, మహాత్ముల్ని దర్శించాలి, మహర్షుల్ని దర్శించాలి. దర్శించిన వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్ పొందుతాం, మనకు తెలియకుండా వాళ్ళ వైబ్రేషన్స్ మనకు పనిచేస్తాయి. అక్కడే మల్లెపూ ఉంటుంది, ఇక్కడ ఆ మల్లెపూ వాసన మనకు వస్తూ ఉంటుంది. ఆ మల్లెపూ వాసన మనకి ఎవరు చేస్తారు? నా వాసన వీళ్ళందరికీ అందాలన్న మల్లెపూ అనుకోని గాలి మోసుకొస్తుంది మన దగ్గరికి. ఆ మల్లెపూలో ఉన్న వాసన ఆ గాలి మోసుకొచ్చి మనకి ఇలా వేస్తుంది. అలాగే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు సహృదయం కనుక ఉంటే, సద్బుద్ధి కనుక ఉంటే, మీ చిత్తశుద్ధిలో నా వైభవం, మీ సహృదయంలో నా శాంతి కాంతి లోకంతో వ్యాపిస్తుంది. ఇది యొక్క సంకల్పంతో పని లేకుండా ఇది మన మనసుని జ్ఞాన సముపార్జనకి ఉపయోగించుకుంటూ ఉత్తమ లోకాలకు పెడతాం. అది జ్ఞాన సముపార్జనకు ఉపయోగించుకుంటూ అదే లోకాలకు పెడతాం. అది జంక్షన్లో ఉన్నాం, మనం విజయవాడ జంక్షన్లో ఉన్నాం. ఇటు కలకత్తా వెళ్ళొచ్చు, అటు మద్రాసు వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు, బాంబే వెళ్ళొచ్చు, అనేక ట్రైన్స్ వస్తూ ఉంటాయి జంక్షన్లకు. ఏ ట్రైన్లో కూర్చుంటే ఆ గమ్యానికి వెళ్తాం. అలా ఈ ప్లానెట్ కూడా ఒక జంక్షన్ లాంటి, మనం ట్రీట్ చేసుకోవాలి. మన గమ్యం ఏంటి, ఎటు వెళ్ళాలి, మన జీవితాన్ని ఎటు మలుచుకోవాలి, మనం ఏ ట్రైన్లో వెళ్ళాలి, ఏంటి మన జీవిత విధానం ఏంటి, మనం దాన్ని మలుచుకుని మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. ఈ ఎక్కడ కూడా ఒక జంక్షన్ లాంటి, ఎక్కడి నుంచి మన నరకానికి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి మనం మోక్షస్థితిని పొందొచ్చు, ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళొచ్చు, ఇంటి నుంచి దేవత దేవతలు ఉండే లోకాలకు వెళ్ళొచ్చు. అయితే ఆ ప్లానెట్ జంక్షన్ స్టేషన్ లాంటిది ఎర్త్. మనం జాగ్రత్తగా మన జీవితాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత మీ భక్తులు చాలామంది కాలాన్ని వేస్ట్ చేస్తున్నారు, టైంని వేస్ట్ చేయొద్దు. ఒకటి ముసలితనం, రెండు రోగం, మూడు సావు. ఈ మూడు మనం జ్ఞాపకం తెచ్చుకుంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే బుద్ధి మనకు కలదు. ఎప్పుడు ఈ సంవత్సరం మనకు శరీరం వచ్చింది, ఈ శరీరం ఈ సంవత్సరాలు ఉండదు, వంద సంవత్సరాలు కూడా ఉండదు. ఎవరైనా చనిపోతుంది, ఎవరైనా రోగం రావచ్చు. నెల తరబడి మన మంచం మీద ఉండే అవకాశం, ఇంటి ఉండదు, నెల తరబడి మంచం మీద ఉండవచ్చు. ఎవరైనా ఏడు వయసులో ఉన్నామని ఎప్పుడు ఈ రెండు ముసలితనం కూడా వచ్చేస్తున్నాయి. అంటే ముసలితనం వచ్చినప్పుడు ఈ గట్టిగా మనం పరిశ్రమ చేయలేం, రోగం వచ్చినప్పుడు పరిశ్రమ చేయలేం, ఇప్పుడు చావు వచ్చినప్పుడు సరిగ్గా చావు వచ్చినప్పుడు శరీరం చూడండి ఉండిపోతాం. అందుకే ఆరోగ్యం బాగున్నప్పుడే ఆ మూడట్ల చావును కూడా జ్ఞాపకం పెట్టుకుని, రోగాన్ని జ్ఞాపకం పెట్టుకుని, ముసలితనాన్ని జ్ఞాపకం పెట్టుకుని, ప్రజలకు విశ్లేషకు వర్తమాన కాలాన్ని మ్యాక్సిమం సద్వినియోగం చేసుకోవాలి. అది నా పెద్దలు చెప్తూ ఉంటారు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ కాలం పోతే మనం సంపాదించుకోలేము. డబ్బు పోయి ఈ సంవత్సరం మనకి ఏదైనా నష్టం వచ్చిన అనుకోండి, వచ్చే సంవత్సరం లాభం రావచ్చు, కానీ మనకి 20 సంవత్సరం జీవితం మళ్ళీ వెనక్కి రమ్మంటే వెనక జీవితంలో వెనక్కి రాదు. జరిగిపోయిన రాత్రులు ఒక రాత్రి మళ్ళీ తిరిగి రమ్మంటే ఒక రాత్రి మళ్ళీ మనకి తిరిగి రాదు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు కూడా నేను కాల రూపంలో ఉన్నాను గీతలో చెప్పాను. మీరు చాలామంది కాలాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఎలాగ పని చేసుకోవాలి, చేతులు పని చేయాలి, మనకి చేతులు ఉన్నాయి. మానవుడికి అవయవంలో చేతులు చాలా గొప్ప అవయవాలు. ఈ చేతులతో ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం. మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా ఈ చేతులతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. పాపం పశువులకి చేతులు లేవు, కాదు మనకి కాళ్ళు ఉన్నాయి, పశువులకి కాళ్ళు ఉన్నాయి, కానీ పశువులకి చేతులు లేవు. కానీ ఈ చేతులు ఈ చేతులతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మనం. ఈ చేతులు కూడా మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో పుణ్యకార్యాలు ఈ చేతులతో చేయొచ్చు, ఎన్నో మంచి పనులు ఈ చేతులతో మనం చేయొచ్చు. శరీరం చనిపోయిన తర్వాత కూడా చేతులు ఉంటాయి, కానీ ఆ చేతులు ఎందుకు పనికిరావు. దెబ్బలకి కూడా చేతులు ఉంటాయి, కానీ ఎందుకు పనికిరావు. అంటే శరీరం ఉండగానే ఆ యొక్క మంచి పనులు చేయడానికి మనకి ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి పని చేస్తే ఆ విజ్ఞానికి ఉపయోగపడాలి, తరానికి ఉపయోగపడాలి. మన మనస్సుకు ఒక ఆహ్లాదకరం, ఒక సంతోషం, ఒక శాంతి, ఒక సంతృప్తి, ఒక కంట్రోల్, ఒక కంఫర్ట్ ఆ పని మనకు ప్రసాదిస్తుంది. ఆ పని ఒకే పని మనం రెండు వేల కూడా మనకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మనం ఉన్నాం అనుకోండి, పూర్తిగా స్వార్థం లేదనుకోండి మనకి ఎవరు, అసలు ఏమీ స్వార్థం లేదనుకోండి మనకి, ఈ క్షణంలో మనందరికీ మోక్షం వచ్చేస్తుంది. మన ఏ మతస్థులైనా, హిందూ మతస్థులైనా, క్రైస్తవ మతస్థులైనా, మహమ్మదీయ మతస్థులైనా, మనకు స్వార్థం ఏమి లేదనుకోండి, ఈ క్షణంలో మీరు కుర్చీలోంచి లేకుండా, కాళ్ళ చూసి చెప్పకుండా, చేతులు చెప్పకుండా, ఈ ముఖం కూడా అది చెప్పకుండా స్వార్థం కంటే లేకపోతే ఈ క్షణంలో మోక్షం వచ్చింది. మీరు మోక్షం లేకపోతే మోక్షం వచ్చి వరిస్తుంది, కానీ స్టేటస్ ఉండట్లేదు. అంత నిస్వార్థ స్థితి శ్రీ వన్ పర్సెంట్ కూడా స్వర్గం లేకుండా జీవించడం లేదు. ఆ నిజంగా స్థితి వస్తే మోక్షం వచ్చేస్తుంది, ఎక్కడ నీకు వచ్చి వరిస్తుంది ఆ మనిషి. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, కేటాయినంత వరకు కొంత స్వార్థం తగ్గించుకుంటే సరి. సామాజిక శ్రోతో సమాజానికి సంబంధించిన ఏది క్షణం మన కేటాయిన పని, పెద్ద పెద్ద పనులని పెద్ద వాళ్ళ పొందలేదు. మనం అందరం చిన్న చిన్న పనులను చూసి అందరం బ్యూటీ చూడవచ్చు. స్వార్థం లేకుండా చేసే చిన్న పని కూడా ఎంతో సౌందర్యం ఉంటుంది. అది పెద్ద పనులు కూడా మనం చేయాలి. మన అందుబాటులో పనులు మనం చేస్తే చాలు, పెద్ద పనులు చేయాలి. భగవంతుడు చూసేది నువ్వు ఏం పని చేస్తున్నావో చూడండి, ఎలా చేస్తున్నావో చూస్తాడు. అది చిన్న పని, భగవంతుడికి చిన్న పని పెద్ద పని ఏమి లేదు. నువ్వు చేసే పని ఎలా చేస్తున్నావు అది చూస్తాడు. దాన్ని బట్టి నీ ఆధ్యాత్మిక మార్పు చేస్తాడు, దాన్ని బట్టి నీ స్పిరిచువల్ స్టేటస్ కలుగుతుంది, స్పిరిచువల్ గ్లోరీ కలుగుతుంది, అనేది స్పిరిచువల్ ప్రోగ్రెస్ కలుగుతుంది. అంటే మనం ఎంతో కొంత స్వార్థాన్ని తగ్గించుకుంటే మన చతుర్శుద్ధి కలుగుతుంది. స్వార్థాన్ని తగ్గించడం పని చేస్తే పక్కన సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అది మనం చేసే పని. మనం అందరం కూడా చతుర్శుద్ధి అనే గుమ్మం ద్వారానే మోక్షంలో ప్రవేశించాలి, కానీ ఇంకో ఆల్టర్నేటివ్ మనకు లేదు. అది ఎవరైనా వస్తుంది, ఏ మతస్థులైనా, ఏ పురస్థులైనా, ఏ ప్రాంతం వారైనా, ఆ చిత్తశుద్ధి అనే గీట్ ద్వారా, ఆ గుమ్మం ద్వారా, ఆ ప్యూరిఫికేషన్ ద్వారానే ఆ వస్తువును పొందాలి, ఇంకో అవకాశం లేదు. ఆత్మజ్ఞానం గురించి బోధించే వాళ్ళు కూడా మనకు తక్కువ మంది ఉంటారు, వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి జాగ్రత్తగా. కృష్ణుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆయనకి సన్నిహితుడు, భక్తుడు, సహచరుడు, బహుశా అతని పేరు ఉద్ధవుడు అనుకుంటాను, నేను కూడా వచ్చేస్తానని చెప్తాడు కృష్ణులతో. నువ్వు లేని లోకం నాకు అక్కర్లేదు, నీ కూడా నేను కూడా వచ్చేస్తాను, అనుకుని కూడా తీసిపోని ఉద్ధవుడు అడుగుతాడు. ఉద్ధవా నువ్వు వాళ్ళు నాకు కూడా రావద్దు, ఇంకా నువ్వు చేసి పని ఉంది. ఏ పని మీద అయితే నా శరీరం వచ్చిందో అది అయిపోయింది, నీ శరీరం ఏ పని మీద అయితే వచ్చిందో అది పూర్తి కాలేదు, నువ్వు లోకంలో ఉండు అని ఇక్కడ ఒక మాట చెప్తాడు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని సమాజానికి బోధించు. ఆత్మజ్ఞానాన్ని బోధించే అర్హత ఉంది, నీకు యోగ్యత ఉంది, ఆ స్థాయి ఉంది, కౌరవ యొక్క వైశాల్యం ఉంది, బుద్ధి యొక్క లోతులు నీకు ఉన్నాయి. ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి తగినటువంటి ఆ యోగ్యతలనే నీకు ఉన్నాయి కాబట్టి నా కూడా నువ్వు రావద్దు, సమాజంలో ఉండి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి ప్రయత్నం చెయ్యి, ఎవరో ఒక టీచర్ ఉంది అవసరం ఉంది అంటే నువ్వు ఆగిపో, నాకు కూడా రావద్దని వాసుదేవ స్వామి వారు చెప్తారు. అంటే జ్ఞాన సౌపార్జనికి మన నేత్రాలను ఉపయోగించుకుంటాలి, మన చెవులను ఉపయోగించి శ్రద్ధగా శ్రవణం చేయాలి, మన మనస్సును ఉపయోగించుకోవాలి, అని మన ఇంద్రియాలని అన్నింటినీ కూడా ఆత్మజ్ఞాన సంపాదనకు ఉపయోగించుకోవాలి. ఆత్మజ్ఞానం లేకుండా మనకు ఆత్మసుఖం తెలియదు, ఆత్మశాంతి తెలియదు, ఆ మోక్షం కూడా మనకు తెలియదు. ఆత్మసుఖం ఇచ్చింది కదా, లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి సంబంధించినటువంటి శాంతిని ఇటువంటిది కదా అని ఎప్పుడైనా మనకు స్ఫురిస్తూ ఉంటుంది పెద్దల సమక్షంలో మనం కూర్చున్నప్పుడు. కానీ మనం సొంతం కాదు, మళ్ళీ మనం గోడ దాటి బయటకు వెళ్ళినప్పుడు అది మళ్ళీ మనకు మూసుకుపోతూ ఉంటుంది. కానీ మనకు స్ఫురించడం ఎప్పుడైనా అవసరమే, అంటే ఏదో ఒక వస్తువు ఉంది కదా అని ఒక సూచన మనకు తెలుస్తూ ఉంటుంది, దానికోసం మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ తాత్కాలికంగా ఎప్పుడైనా వస్తువు తాలూకు సుఖం తెలుసుకుని అది పెర్మనెంట్ అవ్వదు. ఇప్పుడు వాసన క్షయం అయ్యే వరకు, వాసన నశించే వరకు అది మీకు అది పెర్మనెంట్ అవ్వదు. ఎప్పుడైనా టెంపరీగా మనకు వస్తువు తెలుస్తూ ఉండొచ్చు, అంత మాత్రం చేయడం పెర్మనెంట్ అవ్వదు. పెర్మనెంట్ అవ్వనవ్వదు, మన బలహీనతలు మన టెండెన్సీస్ పెర్మనెంట్ అవ్వనవ్వు. అంటే మనలో ఉన్న బలహీనతలు ఏంటి, జాగ్రత్తలు పట్టుకునే అయితే బయట లాగి కాల్చి ఊడిచ్చేస్తున్నాయి, కానీ భగవంతుడు తన స్వరూపాన్ని మనకి ఇవ్వడు. ఇంటికి అడిగిన ప్రశ్న ఏమిటంటే మనస్సును గమనించు, మనతనంగా చేయొద్దు. నీ మనస్సులో ఏం బలహీనతలు ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ప్లస్ పాయింట్స్ ఏమన్నాయి చూసుకుంటాం. నీ మనస్సును గమనిస్తాము. జ్ఞాన మార్గానికి సంబంధించిన మెంటల్ మేకప్ మీకు లేదనుకోండి, భగవంతుడి గురించి శ్రవణం చేయండి, భగవంతుడి రూపాన్ని ధ్యానం చేయండి, భగవంతుడి నామాన్ని స్మరించండి. లేదా స్మరించడం స్మరించడం ఏమవుతుందంటే ఆయన వైరాగ్యాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఇస్తాడు. ఇచ్చిన ఇవ్వటం వల్ల భగవంతుని మనం స్మరించడం వల్ల, భగవంతుడికి సంబంధించిన గాథలు వినటం వల్ల, భగవంతుడి రూపాన్ని ఆ రూపాన్ని మెడిటేషన్ చేసుకోవటం వల్ల, మన యొక్క మెడిటేషన్కి భగవంతుని ఒక ఆర్థికగా అలా అట్టగించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనసు పవిత్రం అవుతుంది, మనసు పరిశుద్ధం అవుతుంది. అయితే జీవితంలో ఎవడైతే కృషి చేయగలరో వాడు ఋషి అవ్వలేదు. కృషి చెయ్యని మనిషి మటుకు ఋషి అవ్వలేదు. మనం మన మనస్సు పరిశుద్ధం అవడానికి పరిశ్రమ చేయాలి, కృషి చేయాలి, పని చేయాలి. ఏం పని చేయకుండా మామూలుగా మనిషి మానవుడు స్వామర్థనంగా ఉన్నవాడు ధనం కూడా సంపాదించలేడు, యశస్సు సంపాదించలేడు, విద్య సంపాదించలేడు. ఇవన్నీ భౌతికమైన సంబంధించినటువంటి విషయాలు అయినప్పటికీ ఈ సంపాదించడానికి వాళ్ళు ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానం సంపాదించడానికి, ఆత్మ సముపార్జన చేయడానికి ఎంత కష్టపడవలసి ఉంటుంది, పరిశ్రమ చేయవలసి ఉంటుంది. మనస్సు పరిశుద్ధం అవడానికి కూడా పరిశ్రమ లేకుండా పరిశుద్ధం కాదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు పని మానేస్తే మనకి జ్ఞానం వచ్చేస్తున్నాం, పని మానేస్తే జ్ఞానం వాళ్ళు సోమర్థనం వస్తుంది. అంటే మనం ఎంతవరకు చేయగలిగా అంతవరకు పని చేసుకుంటూ ఉండాలి. పని చేస్తూ చేతులతోటి పని చేస్తూ చెబులతో భగవంతుడి గురించి వింటూ మనస్సుతో భగవంతుని ధ్యానం చేస్తుంటే జ్ఞానం పెరుగుతుంది. మన ఇంటికాడ పని ఉందనుకుంటే చేతులతో చేస్తూ ఉండాలి, మనకి జాతరైన పనిగా మనం చేస్తూ ఉండాలి. మనస్సు ఉంది కదా, ఆ భగవంతుని మనస్సుతో స్మరిస్తూ ఉండాలి. ఎవరైనా పెద్దల మాటలు చెబుతుంటే చెబులతో వింటూ ఉండాలి. అలా వినటం వల్ల కూడా నీకు తెలియకుండా నీ మనస్సు పవిత్రం అవుతుంది. అంటే ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఎవరో ఆత్మజ్ఞానం అటించండి, జీవుడు బ్రహ్మంలో ఐక్యం అటించండి, కనీసం మనకు మనసు తెలుస్తుంది కదా, దీన్ని ప్యూరిఫై చేయడానికి కూడా ఎంత కొంత ఎఫర్ట్ చేయాలి, కృషి చేయాలి, శ్రమ చేయాలి, పరిశ్రమ చేయాలి. ఆ పరిశ్రమ లేకపోతే మనస్సు కూడా ప్యూరిఫై కాదు అని చెప్పడం కోసం నేను చెప్తాను. మనస్సును గమనించు, నీ మనసులో ఏం జరుగుతుందో నేను తెలియాలి. కొంతమంది అంటే ఉంటారు మాకేం భయం లేదని అంటారు. వాళ్ళ భయం మామూలుగా కాన్షియస్ మైండ్లో భయం లేకపోవచ్చు, సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కొంతమంది నాకు భయం లేదు భయం లేదంటారు, అంటే వాళ్ళకి ఉందని అర్థం. నిజంగా భయం లేని వాళ్ళ భయం గురించి వాళ్ళకి ఏం తలంపు రాదు. అది లోపల అలాగే మనకు అవసరం లేదని అనుకుంటాం. కాన్షియస్ మైండ్లో అవసరం లేకపోవచ్చు, సబ్కాన్షియస్ మైండ్లో అవసరం ఉండొచ్చు. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, నువ్వు సాధన చేయగా చేయగా నీకు బలహీనత ఏమున్నాయో నీ మనసు నీ బుద్ధికి చూపించి వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏ బలహీనతలు మనకు ఉన్నాయో మనకు తెలియకపోతే వాటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయగలం. అవి మనకి తెలియ చెప్తాడు, మన సహస్రానికి బలహీనతలు ఇంత అందించి దాన్ని తొలగించడానికి మన శక్తి కూడా పరమేశ్వరుడు ఇస్తాడు. ఆయన స్మరిస్తుంటే అది ధ్యానం చేస్తుంటే నీ మనస్సును గమనించి నువ్వు దానికి దూరంగా ఉండదు, నువ్వు మనసుకి దూరంగా ఉండాలి, మనసుకి దూరంగా ఉండాలి. అదే రోడ్డు మీద ఎలా మనుషులు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, అన్ని పట్టించుకోం. నీ మనసులో అనేక అంశమైన యూస్లెస్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి, అట్లా దూరంగా ఉండాలి, వాటిని పట్టించుకోవద్దు. నీకు పుణ్యం సంపాదించేది మనస్సే, పాపం సంపాదించేది కూడా మనస్సే. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు మనస్సు గురించి, నీ మనసు నీకు స్వాధీనం లేదనుకో, నీకు ఉన్న బంధువులు, నీకున్న స్నేహితులు, నీ సంపదలు నీకు సుఖాన్ని ఇవ్వడం. నీ మనస్సు నీకు స్వాధీనంలో ఉంటే బయట శత్రువులు కానీ బయట నేను చూసి అసూయపడే వాళ్ళు కానీ నేను చెప్పాను, నేను టచ్ చేయాలి. నీ మనసుని కంట్రోల్ లేనప్పుడు ఎవరు నేను చూపెట్టలేదు. నీ మనసు నువ్వు కంట్రోల్ ఉన్నప్పుడు ఇతరులెవరైనా నీకు దుఃఖం తీసుకురావాలనుకున్నా దీన్ని చూసి అసహ్యపడే వాళ్ళు కానీ నేను శత్రువులు కానీ నేను దుఃఖాన్ని తీసుకురావాలి. ఈ రహస్యం అంత మనసులో ఉంది. అంటే నీ మనసును జాగ్రత్తగా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాం. మనం రోజుకు రెండుసార్లు స్నానం చేస్తాం. చాలా మంది రోజుకు రెండుసార్లు చేస్తారు, ఉదయం చేస్తారు, సాయంత్రం చేస్తారు. మన శరీరానికి దేవుడు చెప్తే రోజుకు రెండుసార్లు స్నానం చేస్తామని ప్రతిరోజు మన ఆలోచన తీరు, మన ఆలోచన రీతి, ఆలోచన పోక, ఏ రోజు కాలేజ్ మన మనసు ఎలా ఆలోచిస్తుంది, ఇంటిపోతుంది అని, ఏ రోజు మన శరీరానికి దేవుడు అయితే స్నానం చేస్తాం, ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు, మనసులో ఏం జరుగుతుందో అసలు దాని దాని పోక మనం చూస్తున్నారు. ఇప్పుడు మన ఇల్లు ఎలా దిల్లు ఉందా, ఏం దిల్లు ఉందా, దిగిపోవాలా, ఏమిటిలా చూస్తాం కదా, ఆ ఇల్లు చూసుకుంటా ఉంటాం, ఒళ్ళు చూసుకుంటా ఉంటాం, దాంతోపాటు మనసును కూడా చూసుకోమని చెప్తున్నారు. నీ ఒళ్ళుని ఎలా చూసుకుంటావా, నీ ఇల్లు ఎలా చూసుకుంటావా, నీ మనసును చూసుకుంటావు. ఇంట్లో కొంతమంది మీరు సుఖంగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని చూసి వాళ్ళు జీవితాలు సుఖంగా అంత శాంతిగా ఉండటమేంటి, అంత సుఖంగా ఉండటమేంటి, మనం ఎలా ఉంటామేంటి అనుకుంటారు కొంతమంది. వాళ్ళు కూడా తట్టుకోవాలి సమాజం. కొంతమంది మనం ఎవరితో వాళ్ళకి ఆనందం ఇవ్వక్కర్లేదు. వాళ్ళు ఆనందంగా ఉంటే మన ఉద్యోగం వస్తుంది, చెరగబడతా ఉంటాం. అంటే మనకి మానసిక ఆరోగ్యం లేక అటువంటి బలహీనతలు మనలో కలుగుతుంటాయి. మనం ఎక్కడ వాళ్ళకి శాంతి ఇవ్వక్కర్లేదు. శాంతి వాళ్ళకి మనం శాంతి ఇవ్వలేకపోయినా, ఆనందాన్ని ఇవ్వలేకపోయినా, వాళ్ళందరూ వాళ్ళ ఆనందంగా ఉండి శాంతిగా ఉంటే మనకు అసూయ వస్తుంది. మనం చూడండి అంత ఆనందంగా ఉంటున్నారంటే అంత శాంతిగా ఉంటారు. మనకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, వీటికి ఇటువంటి పరిజ్ఞానం కూడా మనకు తెలియకుండా మన మైండ్లో ఉంటాయి. అవి తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ముందు డిసిజన్ తీసుకొని దాన్ని తొలగించుకోవడానికి ముందు ప్రయత్నించాలి. అదే బయటలో ఒక మాట ఉంది, ఈ శరీరం నుంచి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం, శ్మశానం వరకే శరీరం వస్తుంది, మరీ గ్రౌండ్ వరకే శరీరం వస్తుంది. శరీరాన్ని మరణించిన తర్వాత, శరీరం మరణం చేసిన తర్వాత మీకు కూడా మీ మనసు వస్తుంది. ఈ బయటితో చెప్తారు అంటే ఇవాళ పచ్చగా ఉండి రేపు వాడిపోయి శరీరాన్ని తీసుకునేంత శ్రద్ధ కూడా, మీ మరణానంతరం కూడా మీకు కూడా వచ్చి మీ మనస్సు గురించి నువ్వు శ్రద్ధ ఏమైనా తీసుకుపోతుండాలి. అంటే మనస్సు ఫీల్ఫుల్ అవుతుంటే ఆత్మజ్ఞానం వచ్చి మన భరిస్తుంది, ఆత్మశాంతి వచ్చి మన భరిస్తుంది. కొంతమంది మాకు శాంతి లేదా అంటారు. సర్వసాధారణంగా ఇదే సమాజంలో కంప్లైంట్, మనకి శాంతి లేదంటే లోపల అహంకారం ఎక్కువగా ఉంది, మమకారం ఎక్కువగా ఉంది. ఈ మధ్య నాకు తిరువనమలలో ఒకటి అన్నారు, నాకు శాంతి ఉండటం లేదు. నీకు శాంతి లేకపోవడం భౌతికంగా నీకేం రూపు లేవయా, నీ కుటుంబం అంటే నీకు మమకారం, నీకేమనుకుంటుంది ఎలా చెప్పి, నీ కుటుంబం అంటే నీకు ఎప్పుడైతే మమకారం, మమకారం నీకు అశాంతి వస్తుంది, భౌతికంగా నీకేం రూపు లేదని చెప్తాను. నీ అశాంతి ఉంటే డిసీజ్, నీ కుటుంబం అంటే ఎప్పుడైతే మమకారం, ఆ మమకారం నీకు అశాంతి వస్తుంది, ఆ మమకారం వల్లే నీకు అశాంతి వస్తుంది అనే సంగతి నీకు తెలియటం లేదు, అది ఉంటే నీకు లోపం. మనకి అహంకారం ఎక్కువగా ఉందనుకోండి, మమకారం ఎక్కువగా ఉందనుకోండి, ఉండేటప్పుడు మనిషి కూడా వీడు వచ్చినట్టు అశాంతి కూడా పెరిగిపోతాం. ఎవరు మనకి అహంకారం తగ్గుతుందనుకోండి, మమకారం తగ్గుతుందనుకోండి, దాంతో కూడా అశాంతి కూడా తగ్గుతుంది. మమకారం తగ్గుతుంటే అశాంతి తగ్గుతుంది, మమకారం పెరుగుతుంటే అశాంతి పెరిగిపోతూ ఉంటుంది. అది ఎందుకు మనకి అశాంతి వస్తుందని మనకు తెలియదు, ఆ కారణం తెలియదు. నిద్ర ఎవరైనా మనం పరిగణించకపోతే మీకు దుఃఖం కాదు, మీ ఇంట్లో వాళ్ళు పరిగణించకపోతే మీకు దుఃఖం వచ్చేస్తుంది, అది మన కారణం కాదో తెలుసు. మీరు ఇంటికి వెళ్తారనుకోండి, మీ ఎవరిలో పరిగణించకపోతే మీకేం దుఃఖం లేదు, మీ ఇంటికి వెళ్ళాలి, మీ అబ్బాయిలో, మీ మనవలో, మీ భర్త మిమ్మల్ని పరిగణించడం కూడా మీకు దుఃఖం వచ్చేస్తుంది, అది మమకారం. అంటే మానవుడి దుఃఖానికి కారణం ఎక్కువ మమకారం. ఇతరులు ఎవరు మనం మాట్లాడాలనుకున్నాం, మనకి ఏకాంత వాసం వస్తుంది. ప్రతి ఏకాంత వాసం లేకపోతే సహవాసం, ఇంకా ఏకాంతంగా ఉంటే మంచిదే, సాధన బాగా సాగుతుంది. లేకపోతే సహవాసం, మీకు ఏకాంత వాసం కుదరకపోతే సహవాసం, ఇప్పుడైనా మధ్య మధ్యలో ఉపవాసం. ఇంట్లో మధ్య బహు జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అంటే ఉపనిషత్తు కూడా ఎందుకు చెప్పిందంటే ఆహారంలో సూక్ష్మ అంశం వల్ల మైండ్ తయారవుతుంది. ఈ మధ్య నేను గుజరాత్ వెళ్ళాను, అంటే సరసాన్ని చాలా మంది కారం తక్కువ చేసుకుంటారు, చాలా కుటుంబాలు అది ఉండిపోతుంటారు. అది ఫుడ్ బాగున్నాయి, కూరలు బాగున్నాయి, చాలా కుటుంబాలు అది ఉండిపోతుండ్రు, కారం చాలా తక్కువ చేసుకుంటారు, మీరు కారం తక్కువనే వాళ్ళని చెప్పకుండా వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ చాలా బాగున్నాయి. దేహం చనిపోయిన తర్వాత దీనికి అన్నం అక్కర్లేదు, దేహం చనిపోయిన తర్వాత దేహానికి అన్నం అక్కర్లేదు. దేహం ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు, ఈ దేశంలో జీవులు ఉన్నప్పుడు దీనికి అన్నం కావాలి. ఈ సాధ్యాన్ని పూర్వకం ఈ పోషణ విషయము మనం ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇతరుల మీద ఆధారపడితే దాని సత్యం అవసరం. కృష్ణుని గీతలు ఏమని చెప్పాడంటే నీ పోషణకు సంబంధించినంత వరకు, నీ బాడీ మెయింటెనెన్స్ సంబంధించినంత వరకు సాధ్యమంతరకు ఇతరుల మీద ఆధారపడద్దు. నీ ఎంతటి మీద కృషి చేసుకుని నీ బాడీ మెయింటెనెన్స్ ఎంతవరకు ఒక అవసరం అంతవరకు కృషి చేసుకుని మిగతా కాలాన్ని నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. ఇష్టాలు మన మనసులో ఉన్నాయి, అయిష్టాలు మన మనసులో ఉన్నాయి. నువ్వు ఉదయం మొదలు సాయంత్రం వరకు ఇష్టాలను సంపాదించుకోవడం, అయిష్టాలను గెలిపించడం, ఈ రెండే పొందమని కాదు. ఏదైనా ఇష్టాన్ని వస్తుంటే దాన్ని సంపాదించడం, మన అయిష్టంలో ఉంటే దాన్ని గెలిపించడం, అయిష్టాలను డబ్బులు రాకుండా చూసుకోవడం, ఇష్టాన్ని పొందడం. ఇష్టం అయిష్టం రావడం ద్వేషం. ఈ మనస్సు ఎప్పుడు కూడా కనిపించదు. ఎప్పుడు ఉండే ఇష్టంగా ఉంటుంది, అది అయిష్టంగా ఉంటుంది. కొంతమంది ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తారు, లేకపోతే అతిగా అసూయపడతా ఉంటారు. ఆ రెండు ప్రమాదం, మంచి మార్గం మంచిది. ఇప్పటికప్పుడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడం మంచిది. అతివైపు ఎక్స్ట్రీమ్స్ కోసం కంటే మధ్య మార్గంలో మనం ప్రయాణం చేయడం మంచిది. భగవంతుడు మనకు మెదడు కూడా ఇచ్చాడు, ఆ మెదడుని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, ఆలోచించాలి. ఆలోచన కూడా అమృతంతో సమానం. మనం మాట మాటకి ఉద్దేశపడుతుంటే మనం నష్టపోతున్న జీవితంలో. నువ్వు దానికి దూరంగా ఉండాలి. నీ మనస్సుకే నీ లోపల ఉన్న ద్వేషానికి, నీ లోపల ఉన్న రాగానికి, నీ లోపల ఇష్టాలకి, నీ లోపల పనికిరేతలకి నువ్వు దూరంగా ఉండవాలి. ఇంకే ఉన్నది వాటిని గమనించకు. గమనించకపోతే అవి ఎందుకు ఇలాంటి పోతాయి? నువ్వు దేహాన్ని అనుకున్నా నువ్వు దేహం కాదు, నువ్వు మనస్సు అనుకున్నాను నువ్వు మనస్సు కాదు. రమామహేశ్వర గారి టీచింగ్ రెండు మొక్కలు చెప్పాలంటే ఏం లేదు, రెండు మొక్కలు చెప్పాలంటే లేదు. ఎంచేపు శరీరాన్ని మనస్సుని, శరీరాన్ని మనస్సుని, శరీరాన్ని మనస్సుని దాని పొంగనివ్వకుండా చూసుకోమంటాడు. మనస్సు శరీరం, మనస్సు శరీరం, దాన్ని నీ వ్యవహారంలో దాన్ని ఎంటర్టీ రాకుండా చూస్తాం. నీకు ఒకలాంటి ఇష్టం లేదనుకోండి, ఒకసారి అతను మాట్లాడుతూ ఉన్నాను, అప్పుడు నీ మనస్సు ఏమవుతుందంటే నీ స్వాధీనంలోకి రావటం ప్రయత్నం. నీ మనస్సు ఏ పనైతే చేయొద్దంగా పని చేస్తూ ఉండవు. ఒకసారి నీ పక్కన కూర్చున్నారనుకోండి, ఎవరితో అతను మాట్లాడొద్దని చెప్పినానుకోండి, మీ మనస్సు అతను మాట్లాడండి, మనసులో అనే విషయం పోతాం. నీకు ఏదైనా అవమానం కలిగింది అనుకోండి, అవమానం కలిగించలేదు అనుకోండి, ఆత్మజ్ఞానం కాదు. బహుమానాలైనా అవమానాలైనా సత్కారాలైనా ఇవన్నీ మనస్సుకి లేదానికి. బియ్యం బాడీ మైండ్ ఎంటే అవమానం దానికే, సత్కారం కూడా దానికే. ఈ బాడీ మైండ్ ఎంటలెక్కాయి, దాంతో నీ టేస్ట్ వస్తాం. మనం ఏం చెప్పి ఎన్ని జన్మలెక్కడా నీ మూడు ఎక్కడ మధ్య తిరుగుతూ ఉండాలి. బియ్యం మైండ్ బాడీ మైండ్ ఎంటలే ఇంటి మధ్యలో తిరుగుతూ ఉంటాం. మన ఇలా చదువుకుంటాం, ఇలా వింటున్నాం, ఇది జ్ఞానం సంపాదించుకుంటున్నాం, యూనివర్సిటీకి వెళుతున్నాం, కాలేజీకి వెళుతున్నాం, ఈ పెద్ద పెద్ద సభలకు వెళుతున్నాం, వర్క్షాప్కి వెళుతున్నాం, ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నాం, చూడుతుంటే వింటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, కళ్ళతో చూస్తున్నాం, ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నాం. ఈ సంపాదించుకున్న జ్ఞానం అంతా కూడా చాలా బుద్ధికి కేవలం ఈ ప్రవృత్తి ఈ నెలలతో పడతాం. ఈ జ్ఞానం సంపాదించుకుని దాని జాగ్రత్తగా అర్థం చేసుకుని అందులో మీకు నచ్చిన విషయాలు కొన్ని ప్రాక్టీస్ చేస్తంటే అది కొంచెం అనుభవంలోకి వస్తుంది. మీ అనుభవం ఆత్మజ్ఞానాన్ని సంపాదించబడుతుంది. ఇలా కూర్చుని నేనేదో మంచి విషయాలు చెప్తాను కొన్ని వినేసి వెళ్ళిపోతాను అనుకోండి, అంత మాత్రం చేత లోపల హృదయంలో ఉన్న సుఖం, హృదయంలో ఉన్న శాంతి, ఆ హృదయంలో ఉన్న కాంతి నీకు అందరు ఇంకే బుద్ధి వికసిస్తామంటారు. అయితే నీ బుద్ధి వికసించి ఇది నాకు మంచిది, ఇది నాకు శ్రేయస్థిస్తుంది అని నువ్వు అనుకున్నప్పుడు దాన్ని ఎంతగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది హృదయంలోకి వెళుతుంది. అది ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు బుద్ధికి అంతర్దృష్టి కలుగుతుంది. నీకు తెలిసిన మంచిది, నువ్వు అర్థం చేసుకున్న మంచిది, నువ్వు చదివిన మంచిది, నువ్వు శ్రవణం చేసిన మంచిది, ఈ మాటతో నువ్వు మాట్లాడినటువంటి మంచిది ఎంతో కొంత నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది హృదయంలో దిగుతుంది, హృదయంలో ఆనందం నీకు తెలుస్తుంది. అది మనం ఏమి ప్రాక్టీస్ చేయమనుకోండి, మీకు విని ఊరుకుంటాం అనుకోండి, చదివి ఊరుకుంటాం అనుకోండి, అది బుద్ధికే పరిమితం. కానీ అది హృదయానికి అందదు. హృదయంలో ఉన్న సుఖం ఏంటి? స్వామివారు, ఆచార్య స్వామివారు అద్వైత సిద్ధాంతంలో కొన్ని మాటలు అద్భుతమైన మాటలు చెప్తారు. జ్ఞానస్వరూపుడు, విద్యాస్వరూపుడు, మనకు తెలివిగా ఒక తలకాయలు అని ఉంటాయి. ఆచార్య స్వామి వారు తలకాయ మరియు కాళ్ళ వరకు ఉంది తెలివి. అంటాడు అద్వైత సిద్ధాంతము చెప్తాడు, ఈ మూడుకులో నాకు నా మనస్సు చాలా ఆహ్లాదకరం కలిగించింది. కొండ మట్టి, కొండ ఏమిటి మట్టి, కానీ మట్టి మట్టి కొండ కాదు. అంటే బ్యాలెన్స్ చూసి అంటే మనకు అర్థం అవడం కోసం, సబ్జెక్ట్ అవగాహన చేసుకోవడం కోసం. కొండ మట్టి కానీ మట్టి మట్టి కొండ కాదు. పాము కాదు కానీ తాడు పాము కాదు. నీకు ఒక తాడు పాము కింద కనిపించు, ఆ పాము ఎవరు తాడే, ఆ పాము ఎవరు తాడు కానీ తాడు మట్టి పాము కాదు. చెరకంటే ఈశ్వరుడే. ఈ మన కళ్ళ కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా కూడా ఎవరు? ఈశ్వరుడే. జగత్తంతా ఎవరు? ఈశ్వరుడు. కానీ ఈశ్వరుడు మనకి జగత్తు కాదు. నీ కళ్ళ కనిపిస్తున్నటువంటి కరువులో ఉన్నా కూడా, ఈ క్రియేషన్ అంతా కూడా, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, ఈ ప్లానెట్, ఈ భూమి అంత మొత్తం అంతా కూడా ఇదంతా భగవంతుడే. సృష్టి అంతా భగవంతుడే. కానీ భగవంతుడు మనకి సృష్టి కాదు. పాము చాడే, కానీ చాడు మటుకు, చాడు మటుకు పాము కాదు. పడవచ్చినట్టు జాగ్రత్తగా. అలాగే కొండ మట్టి కొండ, కానీ మట్టి మట్టి కొండ కాదు. ఈ ప్రపంచం అంతా భగవంతుడే. కళ కనిపిస్తున్నది ప్రపంచం అంతా కూడా భగవంతుడే. కానీ భగవంతుడు మట్టికి ప్రపంచం కాదు. అదే సిద్ధాంతం. ఈ మూడు ముగ్గురు చోట ప్రతిపాదిస్తారు స్వామి వారు. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి విషయ సుఖాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఎవరైనా మనం పొందుకంటే సంతోషిస్తాం, మనం ఎవరైనా విమర్శిస్తుంటే దుఃఖపడతాం. ఈ లోకానికి సంబంధించిన తెలుగు సుఖాలు, లేకపోతే సినిమా సుఖాలు, లోకంలో ఉన్న సుఖాలు, ఈ సన్మాన పత్రాలు, ఈ సుఖాలు మనకు తెలుసు. కానీ అద్వైత సుఖం, అద్వైత శాంతి, అద్వైత అనుభవం రాకుండా మన అద్వైత సుఖం కానీ అద్వైత శాంతి కానీ మనం మానవ చేసేది సంగీతం నేర్చుకున్న సినిమాకైనా ఆనందం కోసం. నువ్వు ఈ మధ్య చాలా మంది తెలివిజనకు అంటి పెట్టుకుపోతున్నారు. ఏ క్యారెక్టర్ చేయటం తెలివిజన్ అలా అడ్వేటో ఏదో ఆనందం ఆ తెలివిజన్ చూస్తాను. ఏదో ఆనందం చివరికి అంతా దుఃఖం ఇలా పరిణామం, దాని పరిణామంలో దుఃఖం కింద వచ్చేస్తుంది. కానీ మానవుడు చేసి ప్రతి పని ప్రతి పని ఆనందం కోసం చేస్తాడు. తన ఆనందం ఎక్కడుందో వాడికి తెలియదు. ఆనందం ఎక్కడ ఉంది? భగవంతుడిలో ఉంది. అంచేత ఆయన తెలుసుకుంటే మనం ఆనందాన్ని పొందుతాం. అది ముందు మన వివేకంతో ముందు దాని డిస్క్రిమినేషన్ కోసం. మనం ఏ పని చేసినా ఆనందం కోసం చేస్తాడు. ఆ పనిలో వాడు ఆనందం రాకపోవచ్చు, వస్తుందని చేస్తాడు. ఒక సంపద రాలి అనుకోండి, వచ్చినట్టు అవి సంపద రావచ్చు అంటే బాగా డబ్బు ఉండేవాడు దగ్గర, బాగా ధనం అది ఉంది, ఆమె సంపద రావాలని పేరు పెట్టాడు అవడు. ఆ సంపద రాదు భగవంతు దగ్గరికి వచ్చింది. సుందరిగా భగవంతుడి దగ్గరికి నమస్కరించాడు. పోయిన మాకు మా హస్బెండ్ని మా పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆ సంప్రదాయాలు ఏమంటున్నాయి, భగవంతుడు ఏం చూస్తానంటే ఈ వరకు పూర్వం మీ దగ్గరికి నమస్కారం వచ్చాను, అప్పుడు మా హస్బెండ్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను, మా పిల్లల్ని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చాను. వచ్చాను కానీ వచ్చాను మీ దగ్గరికి వచ్చాను కూర్చున్నాక నాకు సంతృప్తి అవ్వలేదు. మా హస్బెండ్ని మా పిల్లలకి వాళ్ళకి అన్నాలు పెట్టి స్నానాలు చేయించాలి అవసరాలు చేసినట్టు సరిపోయింది. కానీ మిమ్మల్ని మిస్ అయిపోయింది. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. నేను ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని ఎంజాయ్ చేసే బదులు ఆరు గొడవలు సరిపోయింది కాదు. మా హస్బెండ్ సదరించడం, ఆయన మంచిగా లేవడం, ఆయన అన్నం పెట్టడం, లేదంటే బట్టలు తిరగటం, మా పిల్లలకి స్నానాలు చేయించడం, ఈ గొడవ వచ్చిందేమో, ఈ ఆశ్రమం మిమ్మల్ని దర్శనానికి వచ్చాను, ఆయన సదరించుకుంటూ ఉన్నాను సరిపోయింది. ఆరు సభ ఇంటికి ఎలా సదరిస్తున్నారో ఇక్కడ ఆరు ఈ ఆశ్రమంలో కూడా సదరించి మిమ్మల్ని మిస్ అయిపోయాను. ఎక్కడికి వచ్చిన నాకు భర్త కూడా పిల్లలు కూడా అయితే మీరే ఎలా మాట్లాడ తెలుస్తాను. రావటం వచ్చాను, మా అభిమానితో వచ్చాను, పిల్లలతో వచ్చాను, లాస్ట్ అయ్యి కానీ మిమ్మల్ని మిస్ అయిపోయాను. ఎవరు మిస్ అయిపోయారండి? భగవాన్ మిస్ అయిపోయారు. అది నేను చేసిన పొరపాటు. ఎవరికి సంపన్నరాలు చెప్తాం. ఆయన పిల్లల సౌలభ్యం సరిపోయింది. అది ఇంటికొచ్చాను, వచ్చిన పని మర్చిపోయాను. అది టైంకి ఫోన్ చేశారు విధంగా అడగకపోతే వాళ్ళ కోపాలు. అది ఇది కూడా సరిపోయింది నాకు అని భగవంతుడు చెబుతున్నాడు. అంటే నేను మిమ్మల్ని మిస్ అయిపోయాను అంటే నేను మిస్ అయిపోతున్నాను నాకు తెలుస్తాను. అంటే ఎప్పుడు రోజు రెండు రోజులు ఒక రోజు నుండి తిరిగి వెళ్ళిపోయాను. నేను ఒక రోజు రెండు రోజులు ఉండి నేను తిరిగి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి చింతించాను, బాధపడ్డాను, ఎందుకు పని మర్చిపోయాను. ఇంటికి వెళ్ళి చింతించాను, బాధపడ్డాను అంటే ఈసారి మధ్య కూడా ఇంటర్వ్యూ చేసుకురావాలని మా ఆయన కానీ పిల్లలను కానీ మీరు రెండోసారి వచ్చినప్పుడు బట్టి మా ఆయన పిల్లల్ని కూడా వేసుకోవాలంటే లేచేటంటే అది మళ్ళీ వచ్చేటప్పుడు సరిపోతున్నాను అని వాళ్ళు కూడా తీసుకొస్తుంది. ఈసారి మీ సమయంలో నిశ్చలంగా నిశ్చలంగా నిర్మలంగా కొంతకాలం గడిపి పోదామని వచ్చాను అంటారు మీ సంపద. అంచేత నిశ్శబ్దంగా నిర్మలంగా ఎంత కూర్చోడానికి వచ్చానంటే కాలక్షేపం కాదు, మీ దైవ పొందటానికి, మీ అనుగ్రహాన్ని పొందటానికి. అది అటు నెగిటివ్ గా చెప్పవలసిన మాటలు చెప్పేస్తుంది, ఇటు పాజిటివ్ గా చెప్పడం చెప్పవలసిన మాటలు కూడా చెప్పేస్తాను. ఎస్ అనే మాట ఎస్ అని చెప్పాలి, నో అనే మాటలు నో అని చెప్పాలి. ఎస్ అని చెప్పేదానికి ఎస్ అని చెప్పాలి, నో అనే దానికి నో అని చెప్పాలి. నో అనే దానికి ఎస్ ఎస్ అని చెప్పేస్తాడు. చదువు మనం తప్పు అంటే నేను మిమ్మల్ని ఎంజాయ్ చేసే శక్తి నాకు లేదు, మీరు తీసుకుని ఎంజాయ్ చేసే శక్తి లేదు, ఆ శక్తిని కూడా మీరు ప్రసాదిస్తారని ఆ ఉద్దేశంతో వచ్చాను. మిమ్మల్ని ఎంజాయ్ చేసే ఎడ్యుకేషన్ నాకు లేదు, మిమ్మల్ని ఎంజాయ్ చేసే ఎడ్యుకేషన్ నాకు లేదు కాబట్టి ఆ కొరత పూరించి ఆ ఎడ్యుకేషన్ నాకు ఎంజాయ్ చేసే శక్తిని కూడా మీరు ప్రసాదిస్తే, ఆ శక్తిని మీరు నాకు అనుగ్రహిస్తే, అంటే హృదయంలో మనకి శక్తి లేకపోతే, హృదయంలో జ్ఞానం కనుక లేకపోతే, హృదయంలో కనుక ధైర్యం కనుక లేకపోతే, మన హృదయంలో కనుక ఆత్మవిశ్వాసం లేకపోతే అన్ని రంగాల్లోనే తెలియదు. కంప్లీట్గా భౌతికం ఏదో పరం అన్ని రంగాల్లోనే తెలియదు. మన దగ్గర మనకు విశ్వాసం లేకపోతే, మనం చేస్తున్న పనిలో మనకు నమ్మకం లేకపోతే, అయితే హృదయంలో నాకు ఆత్మవిశ్వాసం లేకపోతే, నేను చేస్తున్న పనిలో నాకే నమ్మకం లేకపోతే, దానివల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల ప్రయోజనం లేదు. నా హృదయంలో శక్తి ఉన్నప్పుడు కదా నా ప్రభావం ప్రపంచం మీద పడింది. నేను ఏదైనా ప్రపంచానికి ఏదైనా చేయగలిగేది, మిమ్మల్ని కనీసం ప్రపంచం మాట అడ్డించండి, మిమ్మల్ని ఎంజాయ్ చేయగలనా, మీ మాటను ఎంజాయ్ చేయగలనా, మీరు మీ హృదయ సౌందర్యాన్ని ఎంజాయ్ చేయగలనా, నాలో ఎంతమంది శక్తి ఉండాలి, ఆ శక్తి లేకపోతే ఎంజాయ్ చేయగలను, ఆ శక్తిని మీరు ప్రసాదిస్తారని దయనించి, నా పట్ల దయనించి ఆ శక్తిని మీరు ప్రసాదిస్తారని, మా ఆయన్ని కూడా తీసుకురాకుండా, పిల్లలను తీసుకురాకుండా నేను ఒంటరిగా వచ్చాను. ఓపెన్ మైండ్తో చెప్తాను, అంతమంది ఏం చెప్తున్నారో చక్కగా చెప్తారు. ఓపెన్ మైండ్ కొన్ని డిస్టిల్ ఏం చేస్తుంది, ఎడ్యుకేషన్ 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 అందుమని మనం ఏదైనా చెప్తాడు ఓపెన్ మైండ్తో వింటారు. మనం ఏదైనా చెప్తాం అనుకోండి వాళ్ళు ఓపెన్ మైండ్తో వింటారు. వాళ్ళు ఎవరు ఏమైనా పరిష్కారాలు ఉంటే మనకు చెప్తారు. మనం చెప్పేది వాళ్ళు ఓపెన్ మైండ్తో వింటారు. సరే వాళ్ళు మనకేదైనా పరిష్కారం చెప్పేటప్పుడు కూడా ఓపెన్ మైండ్తో చెప్తారు. అంటే మనసుగా విశాలత్వం లేనప్పుడు, ఆ వైశాల్యం లేనప్పుడు దాని దానివల్ల మనకు నోబుల్ థాట్స్ ఏం రావు. మనసు ఎంత విశాలమైతే, మన హృదయం ఎంత వైద్యం అయితే అంత నోబుల్ థాట్స్, ఆ నోబుల్ జంతుందో ఆ జంతులు నేస్తాం మన కోసం. భగవంతుడు లేదనే అనుకోండి మీకు ఉదాహరణకి, కానీ ఆలోచించి ఏ దేశం గురించో, సమాజం గురించో, ప్రపంచం గురించో ఆలోచిస్తూ ఉంటారు అనుకోండి, మీకు తెలియకుండా మీ హృదయం చాలా విశాలమైంది. చాలు అక్కడే మోక్షం అక్కర్లేదు అని అనిపిస్తాను. నా మనస్సు, నా మనసులోనే ఘర్షణ, నా మనసులోనే కాన్ఫ్లిక్ట్, నా మనసులో ఉన్న స్ట్రగుల్ మీకు చెప్తున్నాను. నా మనసులో నా వేదన ఘర్షణ చెబుతున్నాను. నా మనసులో ఘర్షణ జరుగుతాను. ఆ ఘర్షణ చెబుతున్నాను మీకు. నిజంగా నాకు ఇది చాలని మీరు చెబుతున్నాను అంటే అదే నిజమని మీకు నేను చెప్పటం లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా వచ్చేస్తే సరే సరే, వచ్చేస్తే నాకు మటుకు భక్తి చాలు, అప్పుడే మోక్షం అవుతుంది. ఎక్కడో దూరానికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడో దూరానికి వెళ్ళిపోతున్నాను, మరి తిరిగి రావచ్చు రాకపోవచ్చు, తిరిగి ఎవరికి నేను రావచ్చు రాకపోవచ్చు, కానీ మీ పట్ల నాకున్న భక్తి కానీ, మీ పట్ల నాకున్న విశ్వాసం కానీ అది చెడిపోకుండా చూడండి, అంటే తలచబడకుండా చూడండి, అది నాకు అభివృద్ధి లేదు చూడండి. ఈ రోజు ఈనాటికి మీలో నాకు ఎంత భక్తి ఉందో ఆ భక్తి చెదిరిపోకుండా, అది కదిలిపోకుండా కరిగిపోకుండా మీరు చూడండి, ఆ భక్తి మీరు చూడండి, అది సడలకూడదు. నాకంటే ఎంతైతే భక్తి ఉందో ఈ భక్తి అభివృద్ధి అవ్వాలని సడలకూడదు, కండకూడదు. అంటే నేను మీ శరీరం ఎక్కడ ఉన్నాను, నా శరీరం ఎక్కడ ఉన్నాను, ఎంత దూరం భౌతికం ఎంత దూరంగా ఉన్నప్పటికీ నా భక్తి సడలకుండా, నీ మీద నాకున్న విశ్వాసం సడలకుండా మీరు చూడాలి. అంటే ఆ భక్తి చెడిపోకుండా ఉండాలంటే లోపల నాకు బలం ఉండాలి. ఇప్పుడు నాకు సొంత బలం లేదు, నాకు సొంత బలం లేకపోతే నా భక్తి చెదిరిపోతూ ఉంటుంది. అంటే నాకు ఈరోజు కొంత సొంత బలాన్ని కరెక్ట్ చేయండి, ఎందుకంటే నా భక్తి చెదిరిపోకుండా ఉండటం కోసం. ఎక్కడో అద్వైతానుభవం అంటున్నారు, అరే మీరు అంటున్నారు, ముందు అసలు నా భక్తి చెదిరిపోకుండా చూడండి, నా భక్తి సడలపోకుండా చూడండి, అది తగ్గిపోకుండా చూడండి. సొంత బలం వస్తేనే కానీ నాకు భక్తి నిలబడదు, నాకు భక్తి నిలబడదు. ఆ బలానికి మీరే ప్రసాదించండి. భక్తి అభివృద్ధి పొందాలని అడుగుతున్నాను. అడగటానికి నా అహంకారం సరిపోతుంది, భవిష్యత్తు అభివృద్ధి పొందాలని మీరు నన్ను అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఈ అభివృద్ధి ఈ వాంఛ నాకు కలుగుతుంది. కానీ మీ అనుగ్రహం నాకు లేకపోతే ఆ వాంఛ కూడా కలగలేము. అంటే లేకపోతే చెప్తాను, నేచురల్గా చెప్తాను, నార్మల్గా చెప్తాను. కొంతమంది పౌడర్ రాసుకోకపోయినా, స్టిమ్ రాసుకోకపోయినా, పెద్ద ఖరీదైన బట్టలు కట్టుకోకపోయినా చాలా అందంగా ఉంటారు. అవి చెప్పి సబ్జెక్ట్ కూడా అలాగే చెప్తాను, చాలా అందంగానే చెప్తాను. ఏదో భక్తి అభివృద్ధి పొందాలని కోరుకోవడం, మీ అనుగ్రహాలు నాకు ఇది కలుగుతున్నాము, లేకపోతే అభివృద్ధి పొందాలి, భక్తులు అభివృద్ధి పొందాలి అనేటువంటి కోరిక నాకు ఎందుకు కలుగుతుంది? అది మీ అనుగ్రహిస్తున్నారు కానీ మీ అనుగ్రహం లేకపోతే ఈ భక్తి మార్గంలో అభివృద్ధిలో రావాలనేటువంటి వాంఛ కూడా నాకు ప్రయోజనం. అయితే మిమ్మల్ని నేను పశువులతో విసిగించను, అనుమానాలతో విసిగించను. మాటనాటికి గంట గంటకి మిమ్మల్ని పశువులండి, అనుమానాలకి అనుమానాలకి తీరు చేయండి, ఆటోటి తీరు చేయండి, మిమ్మల్ని నిరించను. నేను మిమ్మల్ని వేయించను, సంభాషణ పొడిగించను. ఈ మాట్లాడుతున్న మాటలు కూడా నా పొడిగించను. ఇక్కడ సంభాషణ ముఖ్యం కాదు, సంభాషణ ముఖ్యం కాదని నాకు తెలుస్తుంది. అంటే సంభాషణ అంటే ఆఫ్ చేస్తాను, కావాల్సిందే మీ అనుగ్రహం. డౌట్ అని చెప్పు, డౌట్స్ వస్తూ ఉంటాయి, సందేహించే లోపం ఉన్నప్పుడు సందేహాలు వస్తూనే ఉంటాయి. మిమ్మల్ని సందేహాలు అడిగి అడిగి సందేహించే వాడిని పొడిగించుకునే బదులు ఇవన్నీ ఆఫ్ చేసి మీ అనుగ్రహానికి పాత్రపడాలని అవటం మంచిది. భవిష్యాన్ని ఆపి చేసి మీ అనుగ్రహాలు పాత్ర అవ్వాలని అనుకోవటం కూడా మీ అనుగ్రహమేనా? ఏం రాదు చూపిస్తాను, సంపన్నురాలు బాగా మాట్లాడతాను. మీ అనుగ్రహం లేకపోతే సంభాషణ సంబంధించి మీ అనుగ్రహం పొందాలనేటువంటి డిటైల్ కూడా నాకు ఎవరే కాదు. మీ అనుగ్రహం నాన్నగా ఉంది, మీ అనుగ్రహం నాన్నగా ఉంది, కానీ మీ అనుగ్రహాన్ని ఆచరించడానికి కూడా మీ అనుగ్రహం అవసరం. మీ అనుగ్రహం నాకు లేదనుకోండి, మీరు చెప్పే మాట టేస్ట్ లెస్గా ఉంటుంది. మీ అనుగ్రహం ఉందనుకోండి, మీరు చెప్పే మాట టేస్ట్గా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్ లెస్కి వాళ్ళు చాలా తేడా ఉంది. మీ మాట వింటున్నాను అయితే మీ అనుగ్రహం ఉన్నట్టు నన్ను చూస్తాను సరే, అది ఆస్వాదించడం కూడా మీ అనుగ్రహం అవసరమే. దాని టేస్ట్ తెలియటానికి కూడా మీ అనుగ్రహం అవసరం. కొంతమందికి ఈ టేస్ట్ నాకు మీకు తెలియదని స్పష్టత ఉంటుంది. కొంతమంది వారు ఏం జరిగిపోయాన్ని తెలుసు అనుకుంటారు. కొంతమంది నాకు ఇంతవరకు తెలుసు, ఇంతవరకు తెలియదంటే డిస్క్రిమినేషన్ ఉంటుంది. కొంతమంది అదే ఇప్పుడు చెప్తాను, నా వద్దంటే నాకు తెలుసు, నా పరిమితులంటే నాకు తెలుసు, ఎంతవరకు నేను మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడకూడదో అంతమంది తెలుసు. కానీ డైరెక్ట్గా మీ మాటను అర్థం చేసుకుంటే మీ ఎడ్యుకేషన్ నాకు తెలియదు, కానీ మీ అనుగ్రహం లేదు, ఎంత కొంత నేను చేసి చేస్తున్న సంగతి నాకు తెలుస్తుంది. ఇదంతా చూసిన తర్వాత మీ మాటలు అర్థమైన తర్వాత నేను ఇక్కడికి రావటం కూడా నాకు ఎన్ని చేతల్లో రావద్దని మీ అనుగ్రహం అక్కడ వచ్చానని కూడా నాకు తెలుస్తాను. మీరు నాలుగు ఉన్నారు, మా ఆయనలో కూడా ఉన్నారు. మీరు నాలుగు ఉన్నారు, మా ఆయనలో లేకుండా ఉంటారా? నాలుగు ఉంటే మా ఆయనలో లేకపోతే మీరు మరోనే లేకుంటారు. అంటే మీరు నాలుగు ఉన్నారు, మా ఆయనలో ఉన్నారు. ఎందుకంటే నా అంటే నేను రాలేదు, సబ్ కాన్షియస్ ఉంది. ఏదైనా రావాలి కానీ కాన్షియస్ అంటే భయం కలిగి వచ్చేద్దామని, కానీ ఉంది సబ్ కాన్షియస్ ఉంది. ఒకరోజు మా ఆయనలో ఉన్నారంటే సంపన్న గారు ఏం చెప్తారంటే, ఒకరోజు మా హస్బెండ్ ఏమన్నారంటే నాకు రెండు రోజులు సరైనది, నీకు ఇష్టమైతే భగవాన్ ఏం చూసినా అన్నారు. అనిపించింది మా ఆయన కదా నేను అమాయకురాలంటే గుర్తుగా ఏం చేయాలని అయితే మా ఆయన చెప్తాడనుకోదాన్ని. మా ఆయన రోజు ఏం చెప్పింది కానీ లోపల మా ఆయన ద్వారా అనిపించిన వాళ్ళు ఏం చెప్పి సబ్ కాన్షియస్గా నాకున్న కోరికను పూర్తి చేయడం కోసం, అంటే డిజైర్ని పూర్తి చేయడం కోసం. నా కాన్షియస్ నుంచి నాకు స్పష్టంగా తెలుసు, నాకు సబ్ కాన్షియస్లో ఉన్నటువంటి నా డిజైర్ని పూర్తి చేయడం కోసం మా ఆయన కూడా నువ్వు ఉన్నావు కాబట్టి మా ఆయన ఎవరైతే పలికింది కానీ మాటలు పలికిన వాడు ఇదే అని నువ్వు చూశాక నాకు తెలుస్తా. ఎవరన్నాడు నువ్వే అన్నావు, ఇప్పుడు మా ఆయన ఓడి పడుతుంది అని ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తాను, ఇప్పుడు నేను చూశాను. మా ఆయన అలాగన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది, సంతోషం కలిగింది, ఆనందం కలిగింది, ఉబ్బు పోలేను. కానీ నేను తెలుస్తుంది మా ఆయన లేదు, భగవాన్ విద్యా ఆహ్వానించాడు అని. మా ఆయన అలాగన్నప్పుడు అంటే నాకు డిజైర్ అండి, ఆ డిజైర్ కనుగుణంగా మా ఆయన మాట్లాడుతున్నాడు. మా ఆయన మాట్లాడినప్పుడు నేను ఎంతో సంతోషించాను, ఆశ్చర్యపడ్డాను. ఇది నా మనసులో తొమ్మిది చూసి, నా మనసులో తొమ్మిది చూసి చెబుతున్నాడు మా హస్బెండ్ అని నేను ఆశ్చర్యపడ్డాను. సంతోషం కలిగింది, ఆనందం కలిగింది, ఆ మాటకు ఊపిపోయాను. ఆ మాటలు ఎవరు మా ఆయన చెప్పిన మాటకు ఊపిపోయాను. కానీ అదంతా దాటి అందులో మీరు ఇక్కడికి వచ్చారో చూసింది, మా ఆయన కనిపించిన మాటలు నువ్వే, మా ఆయన అనేది నువ్వే అన్నామని నేను చూశాను. అసలు ఇక్కడికి వచ్చే వరకు మా ఆయనని ఇక్కడ పంపించాడనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చి నువ్వు చూశాక అనిపించి నువ్వే నాకు ఇక్కడ తీసుకొచ్చావని. నాకు నీకు అటువల్ల మా ఆయనకి నీకు అటువల్ల నేను ఇక్కడికి వచ్చాను అనుకోవటం లేదు. ఇక్కడ తీసుకొచ్చింది కూడా ఈ అనుగ్రహం, ఇక్కడ తీసుకొచ్చింది కూడా ఈ అనుగ్రహమే. తెలియదు ఉండిపోయాను, తెలియదు సంతోషించాను, అదంతా ఇక్కడికి వచ్చాక ఇదంతా చేసిందంత నువ్వు అని నా దానికి అంటున్నారు. ఒక బలవంత శక్తి నడిపిస్తాను, ఏ దేహం ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఏ పని చేయాలో నిన్ను నన్ను కూడా ఒక బలవంత శక్తి నడుపుతాను. దానికి ఎవరే ఉండవాడు, దానికి ఎవరే ఉండవాలి. ఈ దేహం ఎక్కడ ఉండాలి, ఏ పని చేయాలి, ఎలా ఉండాలి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే సన్యాసం పుచ్చుకుంటే మోక్షం వచ్చేస్తుందేమో, గృహస్థాశ్రమం ఉంటే మోక్షం రాదేమో అనుకుంటున్నారు. ఈ ఆశ్రమానికి మోక్షానికి ఏం సంబంధం? గృహస్థాశ్రమంలో ఉన్నా లేదా సన్యాసాశ్రమంలో ఉన్నా మైండ్, మన మైండ్కి ప్రిపరేషన్ ఉంటే, మన యూత్ని సంపాదిస్తే గృహస్థాశ్రమంలో మోక్షం వస్తుంది, సన్యాసాశ్రమంలో మోక్షం వస్తుంది. సన్యాసి అవుతాడనుకున్న వాడికి యోగ్యత వెళ్ళాలంటే ఒక మోక్షం రాదు. గృహస్థాశ్రమంలో ఉంటాడనుకున్న వాడికి యోగ్యత వస్తున్నాడు, వాడికి మోక్షం వస్తుంది. అక్కడ యోగ్యత ముఖ్యం, ఆ ప్రిపరేషన్ ముఖ్యం, అర్హత ముఖ్యం, మెచ్యూరిటీ ముఖ్యం, ఆ జెంటిల్నెస్ ముఖ్యం, ఆ నోబల్నెస్ ముఖ్యం. కానీ బట్టలు తెల్ల బట్టల ఎర్రబట్ల మీరు అవుతున్నాయి సన్యాసాశ్రమ గృహస్థాశ్రమ అవి ముఖ్యమే కాదు, అవన్నీ అపరమైన విషయం. అంటే ఎంతవరకు నీ మైండ్ రెడీగా ఉంది ఎనర్జీ నిల్సం చేసుకోవడానికి అదే ముఖ్యం కాదు. ఏ ఆశ్చర్యంలో ఉన్నావు, నీ బట్టలు తెల్ల బట్టల ఎర్రబట్టల అనేది కూడా ముఖ్యం కాదు. ఒక హయ్యర్ పవర్ నిన్ను నడుపుతుంది, నన్ను నడుపుతాను. దేవుడు దూరంగా ఉండాలా సమీపంగా ఉండాలి అది ముఖ్యం కాదు. మనసు కాదు అనుకుంటే మోక్షం. ఈ దేహం ఎక్కడ దగ్గరగా ఉందో దూరంగా ఉందని మోక్షం కాదు. కొంతమంది చెప్తూ ఉంటారు దగ్గరగా ఉండి ద్వేషించుకునే దూరంగా ఉండి ఆనందంగా ఉంటాం మంచిది. రెత్తకి కోడలకి పడదనుకోండి, ఎమ్మడి కుటుంబంలో ఉండి బాధపడుతుంది అంటే వంటలు సెపరేట్ చేసేసుకోండి మంచిది. అంటే దేహాలు దగ్గరగా ఉండి మనసులు దూరంగా ఉంటుందంటే దేహాలు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉంటాయి మంచిది. యేసుక్రీస్తు చెప్తాడు అమెరికాలో ఉన్నా, ఇటలీలో ఉన్నా, రష్యాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, జపాన్లో ఉన్నా, ఎవరైతే నేను ప్రేమిస్తున్నాడో, ఎవరైతే నిశ్చయాన్ని కోరుతున్నాడో, ఎవరైతే నీ శ్రేయస్సు కోరుతున్నాడు వారిని కోరుకోవాలి. ఒక దైవత్వం హయ్యర్ ఎనర్జీ నిన్ను నడుపుతుంది, నన్ను నడుపుతాను. ఒక హయ్యర్ ఎనర్జీ నిన్ను నడుపుతుంది, నన్ను నడుపుతాను. అది ఎలా నడిపిస్తే అలా నడవబడుస్తుందే మనం. ఆ ఏరియా ఎనర్జీ ఎలా ఆడిస్తే అలా ఆడబడుస్తుంది. కృష్ణుడు కూడా గీతలో చెప్తాడు, ఈ మొత్తం ఈ గీత కొట్టినంత కూడా వాడు ప్రారంభానుసారం బొమ్మలు నడిపిస్తున్నాను. భగవాన్ చెప్పిన దేహం ఎక్కడున్నది అది ప్రధానం కాదు, నీ మనస్సు ఎక్కడ ఉంది అది ప్రధానం. దేహం ఎక్కడున్నా మనస్తుడు భగవంతుడితో అనుసంధానం పెట్టుకుంటే, మనస్తుడు భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుంటే, మనస్తుడు భగవంతుని ధ్యానిస్తుంటే అది యోగం అవుతుంది. యోగం అంటే నీ మనస్సు భగవంతుడు ఐక్యం అవటమే, నీ మనస్సు చైతన్యంలో ఐక్యం అవటమే అదే యోగం, అదే జ్ఞాన యోగం, అదే భక్తి యోగం, అదే కర్మయోగం, అదే ధ్యాన యోగం. యోగం యోగం అంటే మన మనస్సు భగవంతుడిలో ఐక్యం అవటం, చైతన్యంలో ఐక్యం అవటమే యోగం. నువ్వు ఏదైతే నిరంతరం చింతిస్తున్నావో, దేనికోసమైతే నువ్వు జీవిస్తున్నావో, దేన్నైతే నువ్వు స్మరిస్తున్నావో అదే నువ్వు అవుతావు. అదే మన వాళ్ళు చెప్తూ ఉంటారు మతిని బట్టి గతి అంటున్నాను. నీ గోడ మీద మతిని పెట్టుకో, నీ గోడ మీద నీ గమ్యం మీద కనుక మతిని పెట్టుకుంటే మన గమ్యాన్ని పొందుతావు. నీ దేహం ఎక్కడైనా ఉండే ప్రధానం కాదు. ఏ మార్గంలో మనం తరలించాలి. అనేక మంది సాహిత్యంలో కృషి చేసి భగవంతుని పొందారు, అనేక మంది సంగీతంలో కృషి చేసి భగవంతుని పొందారు. అయితే ఇది మార్కెట్ సాహిత్యం కాదు, ఇది మార్కెట్ సంగీతం కాదు. మనం చూసి వాళ్ళు సంతోషించడం లేదంటే వీళ్ళు సంతోషించడం అది, వీళ్ళు సంతోషం ఈ అహంకారం సంతోషాలు మనకెందుకు? ఆ భగవంతుడి యొక్క సంతోషానికి పాత్రలు అవ్వండి. మీరు తరిస్తారు ఇప్పుడు వాళ్ళకి తగులుతారు కాబట్టి ఆళ్ళు పెడతారన్నమాట. ఈ సంతోషాలు నిజం కాదు, భగవంతుడి యొక్క సంతోషానికి మీరు పాత్రలు అవ్వండి. మిమ్మల్ని చూసి, మీ మనస్సును చూసి, మీ మనసు మన సౌందర్యాన్ని చూసి, మీరు చేస్తున్న పనులు చూసి భగవంతుడు సంతోషించాలి. ఆయన సంతోషానికి మీరు పాత్రలు అవ్వాలి. భగవంతుడు సంతోషానికి మీరు పాత్రలు అయితే ఏ అనుగ్రహానికి గురవుతారు? ఆయన అనుగ్రహానికి గురయ్యారనుకోండి, ఆయన స్వరూపం ఇస్తాడు. ఆయన అదే మోక్షం, అదే శాంతి, అదే నిర్వాణం. ఎవరవలసినటువంటి గోడు కూడా అదే రిపీటెడ్గా చెప్తున్నాను. అంటే అంటే మనం ఏది పొందాలో దాని గురించి ఒక అవగాహన మనం మీరు సమాజం కోసం పనిచేయండి, లేదా మీ కుటుంబం కోసం మీరు పనిచేసుకోండి. ఎలా పనిచేసినా మీరు పొందవలసినటువంటి గమ్యం మట్టి మీరు దాన్ని మరవకూడదు, దానికి సంబంధించినటువంటి స్మృతి మీకు నాకు ఏదో రోజు శరీరానికి చావు వస్తుంది, ఏదో రోజు వస్తుంది చావు. ఆ చావు వచ్చే రోజు రాకముందే మనం చావు అంటే ఏంటో తెలియాలి, చావు యొక్క రహస్యం తెలియాలి, చావు నుంచి ఉండిపోవాలి. అప్పుడు వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది. ఆ భగవాన్ చెప్తారండి, నా దేహానికి చావు వచ్చింది, ఈ దేహాన్ని తీసుకుని శ్మశానంలో కాల్ చేస్తారు, కానీ నేను చచ్చిపోవట్లేదండి. నేను చచ్చిపోవట్లేదండి, నా దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా. నేను చచ్చిపోవట్లేదండి, నేను బతుకున్నానండి. నేను బతుకున్నా అది గొప్ప అనుభవం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చార్మింగ్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కథ యుగంలో కానీ, కలియుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ ఆ రకంగా ఎక్స్పీరియన్స్, ఆ పక్కన ఎక్స్పీరియన్స్ పొందినాడు ఇంకొక ఋషి లేదు. నా దేహం చనిపోయింది, ఈ దేహం శ్మశానంలో దహనం చేసేస్తారు. అది దేహాన్ని చనిపోవద్దు, నేను చనిపోవాలి కదా. నేను బతుకున్నానికి నేను చచ్చిపోవట్లేదండి, నేను చచ్చిపోవట్లేదు. నేను బతుకున్నట్టు నాకు తెలుస్తుంది, దేహం చనిపోయింది. మరి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి, నేను చనిపోవాలి కదా, నేను చనిపోవట్లేదు, నేను బతుకున్నానేంటి అనే అనుభవం ఆయన 16 సంవత్సరంలో ఆయనండి మరణానుభవాన్ని పొంది మరణ రహస్యం తెలుసుకుని మరణం నుంచి వేరుపడ్డవాడు వాడు రమణ. ఈ శాస్త్రం చెప్తాం ఈ సైంటిఫిక్ అవుట్లుక్ సైంటిఫిక్ థింకింగ్ కానీ నమ్మకాల మీద విశ్వాసాల మీద పురాణాల చదివి వచ్చిన నిర్ణయం కాదు, ఇది ఊహాగానాల వల్ల వచ్చింది కాదు, ఇమాజినేషన్ కాదు, స్పెక్యులేషన్ కాదు, అది నా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆ జీవితం పొరుగు ఆయన అనుభవాన్ని మనకు బోధించాడు. ఎక్కడ నాకు కృష్ణుడు చెప్పినటువంటి ఉద్దవుడు చెప్పిన మాట ఏంటంటే, ఉద్దవాన్ని వాడుకో, నేను ఏ పని చేస్తున్నానో ఆ పని నువ్వు కూడా చేయగలవు. ఏ ఆత్మజ్ఞానాన్ని నేను టీచ్ చేశానో, ఏ జ్ఞానాన్ని నేను చూసా, ఆ జ్ఞానాన్ని ఉద్దవాన్ని నువ్వు కూడా టీచ్ చేయగలవు. నువ్వు ఉండిపో, నేను వెళ్ళిపోతాను, ఉద్దవుడు నీకేం కావాలి అది. ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్ కావాలి, ఉద్యోగుడు కావాలి, ఒక మాట చాలు, భగవంతుడు స్వామివారు చెప్పినటువంటి ఆ ఒక మాట ఉద్యోగుడు చాలు, నీకు సమర్థుడు, నువ్వు ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి సమర్థుడు అని చెప్పాను. అంటే అరుణాచలేశ్వరుడు భగవానికి మరణానుభవం కలిగిన తర్వాత ఇంకో కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా సుమారు ఇంకొక 50 సంవత్సరాలు ఆయన శరీరంలో ఉంచేయడానికి కారణం తీర్చిన కోసమే, అందుకంటే ఆ శరీరానికి పని. అంటే మనం కూడా మనకు మరణం రాకూడదు, మరణం రాకూడదు అని కోరుకోకూడదు, ఉన్న శరీరానికి మరణం రాకముందు మరణం రహస్యండి నాకు తెలియచేసి అని ఇస్తుంది ప్రాంతించాలి. నా శరీరానికి మరణం రాకూడదు, నా శరీరానికి మరణం రాకూడదు అని కోరుకోకూడదు. మన శరీరానికి మరణం రాకముందు మరణ రహస్యం నాకు విప్పి చెప్పు అని భగవంతుని మనం ప్రార్థించాలి. అది ప్రార్థన. భగవాన్ చెప్తున్నారు, ఏ శక్తి ఈ సృష్టిని నడుపుతుందో ఆ శక్తికి ఈ దేహాలు ఎక్కడ ఉన్నారో, ఏ పని చేయాలో, ఎలా చేయాలో ఈ అనుభవాలు పొందాలి. నీకంటే నాకంటే హాజరు కావాలని తెలుసు, ఈ సృష్టి నడిపే ఆ శక్తికి తెలుసు, ఏం చేయడంలో ఇప్పుడు చేయడం ఆ శక్తికి తెలుసు. కానీ ఇక్కడ అంటున్నారు, కానీ హాజరు కవర్ని మనం నమ్ముకోవాలి, హాజరు కవర్ని మనం నమ్మాలి. మనం నడిపే శక్తి ఉండదు, ఒక శక్తి ఉంటే నిన్ను ఉండాలి, మొత్తం యావత్తు సృష్టిని నడిపే యావత్తు జగత్తు నడిపే శక్తి ఉంటే అది రెండు కాదు ఒకటే. కానీ ఆ శక్తి ఉంది మనకు నమ్మకం కుదరాలి, ఆ ఎనర్జీ ఉంది మనకి నమ్మకం కుదరాలంటే ఆ గాఢమైన విశ్వాసం, ఆ ఫలం బిలీఫ్, ఆ ఫలం ఫెయిత్, మనకు నమ్మకం మాకు కుదరవద్దు. కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, శ్వాస పోయినా ఈశ్వరుడు పట్ల విశ్వాసం పోకూడదు. విశేషాలు బయట మనలో ఉన్నటువంటి అహంభావం అయితే విశాచం, మనోటువంటి వ్యక్తి భావం అయితే విశాచం, మనోటువంటి దేహభావం అయితే విశాచం, అందులోంచి బయటపడతాయి మన జీవిత గమ్యం. దేహంలోంచి బయటపెట్టాలి కాదు, దేహంలోంచి బయటపెట్టాలి మనం మృత్యుం చేస్తున్న అది కాదు, మనలోనికి అహంభావం అనే విశాచం, ఆ దేహభావం అనే విశాచం నుంచి మనం బయటపడాలి. అదే మన గోల్, అదే మన డెస్టినేషన్. మనం వెళ్ళే మార్గం మీద మనకు పూర్తిగా నమ్మకం ఉండవలే, స్థిరత్వం ఉండవలే, ఏకాగ్రత ఉండవలే. మీకు ఏకాగ్రత కావాలంటే ఎప్పుడు వస్తుంది? ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనసును నియమించుకోవాలి, ప్రాణాన్ని నియమించుకోవాలి, తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. నిరంతరము ఈశ్వరుని చింతించడంలో ఏకాగ్రత కలుగుతుంది. ఈ ఒక్క మాట ఆచార్య గారు చెప్పింది నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను, ఇది బ్రెయిన్లో పెట్టుకోండి, బ్రెయిన్లో పెట్టుకుని బయటకు వెళ్ళిపోకుండా తరణ చేసుకోండి. అంటే చాలా విశాలమైన సబ్జెక్ట్ని మూడు చిన్న చిన్న మాటలు కుదించి చెప్తారు. అంటే ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా మీరు ఇద్దరు వాక్యాన్ని ధ్యానం చేస్తే ఎప్పుడొకప్పుడు మీకు మీ హృదయానికి స్ఫురిస్తాం, ఇద్దరు ఉన్న జ్ఞానాన్ని హృదయంలోకి రావటానికి సాధన. కొండేమిటి? మట్టి. కానీ మట్టి మటుకి కొండ కాదు. పామేమిటి? చాడి. కానీ చాడు మటుకి పామ కాదు. ఇది బాగా రాసుకోండి. ఈ మూడు వాక్యాలు చాలా అద్వైతానుభవం, అద్వైతానుభవం కలగడానికి ఇది చిన్న చిన్న షార్ట్ వర్డ్స్, స్వీట్ వర్డ్స్, పొట్టి పొట్టి మాటలు, చిన్న చిన్న మాటలు, బిల్లి బిల్లి మాటలు. కొండ మట్టి, కొండ మట్టి. కానీ మట్టి మటుకి కొండ కాదు. పాము తాడే, పాము తాడే. కానీ తాడు మటుకి పాము కాదు. పాము తాడే కానీ తాడు మటుకి పాము కాదు. జగత్తంతా ఈశ్వరుడే, జగత్తంతా ఈశ్వరుడే. కానీ ఈశ్వరుడు మటుకే జగత్తు కాదు. అంటే ఇది మీకు అర్థమైతే మీకు అద్వైతి వేదాంతం తెలుస్తుంది. ఆచార్య స్వామి వారు హృదయాన్ని మీరు పట్టుకోవచ్చు. అరుణాచల మనసు స్మరించు వారలాము నిర్మూలించు, అరుణాచల అంటే మనం చేస్తున్న పనే నిర్మలంగా ప్రయత్తుగా చేసుకుపోతూ ఉండాలి. అప్పుడు భగవంతుడు మనం చూసి సంతోషిస్తాడు. ఎప్పుడైతే సంతోషించాడు ఒక ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తాడు. కానీ మనం చేసే పని మనకు నిశ్శబ్దంగా నిర్మలంగా ఉండాలి. అరుణాచలమునకు స్మరించు వారల అహం నిర్మూలించు అరుణాచల. ఈ సంప్రదాయాలన్న మాట ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోలేదు, మాట కాదు మంత్రం. ఓ భగవాన్ నాలుగున్న దోషాలను చూడటం కాదు, నాలుగున్న అజ్ఞానాన్ని తొలగించు. అజ్ఞానాన్ని తొలగించడంతో దోషాలు అసంతలేకపోతాయి కదా. ఈ సంప్రదాయాలు ఎంత వివేకవంతంగా చెప్తామో చూడండి. నాలుగున్న దోషాలను చూడకు, నాలుగున్న దోషాలని నాలుగున్న అజ్ఞానాన్ని తొలగించు. నాలుగున్న అజ్ఞానాన్ని తొలగించడంతో దోషాలు అసంతలేకపోతాయి. తెలుసుదంటే అజ్ఞానం వల్ల మనిషి దోషం చేస్తాడు, కానీ అజ్ఞానం లేకపోతే దోషం చెంది. అంటే నువ్వు అజ్ఞానం తొలగిస్తే దోషం దానంతటి వాడిపోయి రాలిపోతుంది. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి సంపన్న రాదు, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. నాకు రెండు రోజులు సెలవు ఉన్నాయి, నువ్వు భగవాన్ని చూసేస్తే చూసిరాను మా ఆయన అన్నాడు. నేను తిరిగిపోయాను, ఇరిగిపోయాను మా ఆయన అన్నాడని ఇక్కడికి వచ్చాక నేను చూశాడో తెలిసింది, అది మా ఆయన అనలేదని నువ్వే అన్నాడు. అంటే క్లోజ్గా ఎంత క్లోజ్గా సబ్జెక్ట్ ఫాలో అవుతుందో, ఎంత ఎంత పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ కూడా, ఆ అండర్స్టాండింగ్ ఎంత క్లోజ్గా ఉందో, ఎంత మెచ్యూరిటీ ఉందో చూడండి. అప్పుడు పొంగిపోయిన మాట నిజమే, అప్పుడు ఉబ్బిపోయిన మాట నిజమే, అప్పుడు సంతోషించిన మాట నిజమే. నిన్ను చూశాక తెలుస్తుంది మా ఆయన లోపల ఉంది ఆ మాటలు అనిపించాలన్న సంగతి నిన్ను చూశాక తెలుస్తుంది. అప్పుడు తెలియదు నేను సంతోషించాను మా ఆయన ఇంటివాడాలి. మా ఆయన నేను చాలా మంచి మాటలు చెప్పాడని అనుకున్నాను అప్పుడు, కానీ ఇప్పుడు నిన్ను చూశాక మా ఆయన ద్వారా చెప్పింది నిందే అది నాకు తెలిసి. అంటే అక్కడ అండర్స్టాండ్ అప్రోజ్ సబ్జెక్ట్ ఎంత క్లోజ్గా ఆవిడ ఫాలో అవుతుందో, ఆవిడ ఎంత క్లోజ్గా ఫాలో అవుతా, పర్ఫెక్ట్ అండర్స్టాండ్. అవగాహనలో మనకు లోపంటే భగవంతుడు వచ్చి మన పక్కన కూర్చోడం విషయం ఇది దాని జ్ఞాపకం. ఇప్పుడు కృష్ణుడు కృష్ణుడు అనుకుంటున్న కృష్ణుడు వచ్చి మన పక్కన కూర్చుంటాడు అనుకోండి, అవగాహన చేసుకునే శక్తిలో లోపం ఉందనుకోండి, వెంటనే మిస్ అయిపోతాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అంటే భగవంతుడు నన్ను స్మరించు, నన్ను జపించు, నా కోసం జీవించు అని చెప్పడంలో కూడా మన మనస్సు పవిత్రం అవటం కోసం, మన మనస్సు చురుకు అవటం కోసం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఆ సంప్రదాయాలు నిమ్మత్తులుగా మాట్లాడటం ఏమో మోక్షమో ఆత్మానుభవమో చైతన్యమో ఎవరికైనా అవడలేదా, నాకు భగవంతుడి మీద ప్రీతి పోకుండా చూడవయ్యా, నాకు భగవంతుని ఇష్టం పోకుండా చూడమంటే ఏదో ఆత్మ చైతన్యం మోక్షం ఉంటే ఉన్నాయి అది ఎవరికైనా, నాకు భగవంతుడి మీద ఇష్టం కావాలి, ప్రేమను కావాలి, నాకున్న భగవంతుడి మీద నాకు కావాల్సిన నా ఇష్టం పోకుండా చూడమని నేను అంటున్నాను. ఆత్మ చేయరా చైతన్యం మీద ఉంటే ఉన్నాయి దాని చేయరా, నాకు భగవంతుడి మీద ఇష్టం పోకుండా చూడమంటున్నాను. ఇష్టం యొక్క నీళ్ళు కూడా ప్రీతి పెట్టి చూడమంటున్నాను, నాకు ఈశ్వర పట్ల ప్రీతి మట్టికి నా పాడు చేయకు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారలాము నిర్మూలించు అరుణాచల
శాంతి 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 శాంత